తల్లిదండ్రులకు, నా గురువులకు శ్రీ రాజీవ్ దీక్షిత్ గారికి, శ్రీ సుభాష్ పాలేకర్ గారికి, విజయరామ్ సార్ గారికి, రిటైర్డ్ ఏఈఓ సత్యనారాయణ మూర్తి సార్ గారికి, ఎస్పీఎన్ఎఫ్ ఫార్మర్ మన మోత్కూర్ రాజేంద్రరెడ్డి నగర్ అన్నయ్య గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్రకృతి వ్యవసాయం నేను ఎందుకు చేస్తున్నానంటే, మన భూమి ఆరోగ్యం మనందరి ఆరోగ్యం, జీవ వైవిధ్యం కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత. ఆ బాధ్యతలో భాగంగా నేను గత 11 సంవత్సరాల నుంచి ఎటువంటి పురుగు మందులు, బలం మందులు వేయకుండా వ్యవసాయం చేయాలని సంకల్పంతో చేసుకుంటూనే పోతున్నాను. ఈ విధం చేయటం వల్ల మనము సాటి జీవులు ప్రస్తుత రసాయనిక ఎరువులు చేసే భూముల్లో కప్పలు నీటి కుంటలు, ఒకప్పుడు వర్షాలు పడినప్పుడు నా చిన్నప్పుడు కానీ 2011 సంవత్సరం వరకు నేను కప్పలు చూసేవాడు వర్షాలు పడినప్పుడు. ఇప్పుడు మనము కప్పలు కూడా చూడలేకపోతున్నాం. మష్రూమ్స్, పొట్టుకొక్కలు పొలాల గట్ల మీద ఎప్పుడు పడితే అప్పుడు వర్షం పడినప్పుడు ఆగస్టు నెలలో మనకు సెప్టెంబర్ నెలలో లభించేవి. కానీ ఇప్పుడు మనం వాడే ఫర్టిలైజర్స్, కెమికల్స్ వలన, పురుగు మందుల వలన ఇవి కనపడకుండా పోతున్నాయి. వీటన్నిటి కారణం మన తాతలు నేర్పించిన విజ్ఞానం, మన నాయనమ్మలు నేర్పించిన విజ్ఞానంని మనం మర్చిపోవటమే. మనిషి మనం ఎంత ఎదుగుతున్నా కూడా మన మూలాలను మరవకూడదు అని మన రాజీవ్ దీక్షిత్ సార్ గురువు గారు నాకు తెలియజేసి ఉన్నారు. మనం ఎంత అభివృద్ధి చెందుతున్నా విమానాలను తిరిగినా కింద మళ్ళీ నేల మీద తిరుగుతాం. ఎందుకంటే మన కాళ్ళు ఇవ్వటం వల్ల, మన కాళ్ళతో నడవటం వల్ల మనము ఏ స్థాయిలో ఉన్నా కూడా మనకు మంచి ఆహారాన్ని ఇచ్చేది భూమి. ఆ భూమికి తిరిగి మనం ఏమిస్తున్నామనే దాని మీదే ఆ భూమి మనకు అందిస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో మనకి ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంది. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే, మన పిల్లల్ని తీసుకెళ్తే వీళ్ళకి రక్తం లేదు బాబు, పోషకాహార లోపంతో ఉన్నారు, విటమిన్స్ తగ్గుతున్నాయి, విటమిన్ ఏ లోపం ఉంది కలజోడ పెడుతున్నారు. మన భూమికి ప్లాస్టిక్ వాడకూడదని ప్రభుత్వం వారు మనకి 2004 నుంచి చెప్తూనే ఉన్నారు. కానీ మనం వాడుకలో చిన్న అలవాటు మార్చుకోలేకపోతున్నాం. ఆ ప్లాస్టిక్ అనే భూతం వల్ల ఏమవుతుంది, మన రైతులు దిబ్బల్లో కూడా ప్లాస్టిక్ కవర్లు వస్తున్నాయి. పాల ప్యాకెట్లు ప్లాస్టిక్ కవర్లను ప్యాక్ చేస్తున్నారు. సర్ఫ్ ప్యాకెట్లు, సబ్బులు, ప్రతిదీ ప్లాస్టిక్. అవి దిబ్బల్లోకి చేరి మళ్ళీ ఆ దిబ్బల్లో నుంచి నేరుగా భూమి మీదకి వెళ్ళిపోతున్నాయి. భూమి మీద ఆ ప్లాస్టిక్ కవర్లు జారటం వల్ల ఏమవుతుందంటే, వర్షం పడినప్పుడు వర్షం నీరు భూమిలోకి ఇంకకుండా సూక్ష్మజీవులు, కంటి కనపడిన సూక్ష్మజీవులు, వానపాములకు అవి అడ్డంగా ఏర్పడుతున్నాయి. వర్షం మన పంచభూతాలైనటువంటి నీరు, భూమి, ఆకాశం, గాలి, ఇవి స్వచ్ఛంగా ఉన్నప్పుడే మనకు స్వచ్ఛమైన ఆహారం అందుతుంది. ఈ స్వచ్ఛమైనవన్నీ ఉండటం వల్లే మన కంటి కనపడిన సూక్ష్మజీవులు, వానపాములు, కొన్ని రకమైన సూక్ష్మజీవులు ఉంటేనే శిలీంధ్రాల వల్లే మనకి ఈరోజు మష్రూమ్స్, పొట్టుకొక్కలు బలి టేస్ట్ మొలిసేవి. కానీ ఈ రోజు కలుపు మందులు వాడటం వల్ల అవి కూడా అందలేకపోతున్నాయి. మన మంత్రులుగా మనం మన పిల్లలకి మంచి ఆహారం ఇవ్వాలంటే భూమికి ఆరోగ్యం, భూమికి కావాల్సినది ఇవ్వాలి. మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ఒకప్పుడు రైతుల దగ్గర గేదెలు, ఆవులు, కోళ్ళు, మేకలు ఉండేవి. అలాంటి రైతులు పంటలు పండించేవాళ్ళు. ఇప్పుడు రైతుల పిల్లలు, రైతులు కూడా ఇండివిజువల్ అవటం వల్ల, వాళ్ళకి కుదరకపోవటం వల్ల వాళ్ళు మన ప్రభుత్వం వారు ఇచ్చే మందు కట్టలు, ఎక్కువ శాతం మందు కట్టల మీద పచ్చి రొట్టె ఎరువులు వేయటం తగ్గించారు. కొంతమంది వేస్తున్నారు మందు కట్టలు వేసి వ్యవసాయం చేసి బలం మందులు వేయటం వల్ల పంటలకు తెగుళ్లు వస్తున్నాయి, ఎక్కువ నీళ్లు ఆగుతాయి. గారెలు, పూరీలు తింటే మనకైనా మంచినీళ్ళు దప్పికైనట్లే భూమికి ఎక్కువ రసాయనిక డిఏపి, యూరియాలు వేయటం వల్ల నీరు దప్పిక అవ్వటం వల్ల ఎక్కువ వాటర్ కోరుకుంటాయి భూమి. అదే మనము గేదెల ఎరువు, ఆవుల ఎరువు ఎండాకాలంలో మనకు చిన్నప్పుడు చూసాము, గేదెలు మేకలు పుణుకోబెట్టారు పొలాల్లో. ఇప్పుడు ఆ విధంగా జరగట్లే, తక్కువ మోతాదులో జరుగుతుంది. ఇప్పుడు మన వినియోగదారులు ఏం చేయాలంటే, నాణ్యమైన ఆహారం కావాలని కోరుకోవాలి. సెల్ ఫోన్ కానీ, టీవీ కానీ, కారు కానీ, మంచి ఎక్కువ రోజులు బాగా ఎక్కువ జీబీ ఉండాలి, ఎక్కువ మన్నిక ఉండాలని చూస్తున్నాం. కానీ మనం తినే ఆహారం నాణ్యత కావాలని కోరుకోవట్లేదు. ఒకరోజు మనము బొంబాయి కానీ, హైదరాబాద్ కానీ, ఢిల్లీ వెళ్ళాలంటే విమానం రిజర్వేషన్ చేసుకుంటాం, రైలు టికెట్ బుక్ చేసుకుంటాం ముందుగా. ఎందుకంటే ఆ 8 గంటల జర్నీలో ఎటువంటి నిలబడి వెళ్లకుండా కంఫర్టబుల్గా కూర్చొని సౌకర్యవంతంగా పడుకొని ఎటువంటి ఇబ్బంది పడకుండా జీవనం సాగించాలన్న 8 గంటలు. కానీ మనం 60 సంవత్సరాలు మనం 60-70 సంవత్సరాలు మనం ఈ శరీరంతో జీవిస్తాం. మన పిల్లలు జీవించాలి, మన తర్వాత తరాలు వారు జీవించాలి. అంటే భూమిని మనం అందరం కాపాడుకోవాలి. మనము మార్కెట్లో ఈరోజు కందిపప్పు 210 రూపాయలు, 220 రూపాయలు, 200 రూపాయలు అమ్ముతుంది. అదే ధర మనం రైతుకు చెల్లించినట్లయితే కేజీ కందిపప్పు, ఆ రైతు దగ్గరే మనం బియ్యము 65 రూపాయలు చెల్లించి కొనుగోలు చేసినట్లయితే ఆ రైతుకు కూడా తెలుస్తుంది, ఆహా, నేను నాణ్యంగా పంట పండిస్తే నా దగ్గరికే వినియోగదారులు నేరుగా వచ్చి నాకు డబ్బులు ఇచ్చిన మంచి ఆహారం కొనుగోలు చేస్తున్నారు అని. కానీ ఇప్పుడు ఏమవుతుంది, రైతు ఏమో ఎక్కువ దిగుబడి తీయాలి, ఎక్కువ దిగుబడి రావాలంటే మందు కట్టలు చల్లటం చిమ్మటం వల్లనే దిగుబడి వస్తుందని తన అపోహలు తను ఉన్నారు. ఈ రోజు మందు కట్టలు చల్లటం వల్ల మిరపకాయలు కావచ్చు, వరి బస్తాలు కావచ్చు 30 క్వింటాలు మిరప పంట దిగుబడి వస్తుందని, వడ్లు 35 బస్తాలు 40 బస్తాలు అవుతుందని ఇద్దరు పోటీగా వేస్తున్నారు. కానీ నల్లగా కాఫీ పొడి రంగులో ఉండే భూమి ఈ రోజు తెల్లగా మారిపోతుంది. తెల్లపోగా మారిపోవటం వల్ల మట్టి కూడా మెత్తగా జిగటగా, నీళ్లు వర్షం ఉన్నప్పుడు కూడా మంచిల్ల. ఇప్పుడు సేంద్రీయ కర్బనము 0.5% వచ్చింది, 0.05% వచ్చింది. సేంద్రీయ కర్బనం భూమిలో 3% ఉండాలి, కానీ అది తగ్గిపోయింది. అలా తగ్గడానికి కారణం ఏంటి, అచ్చం మన రైతులు ముందు కట్ల మీద వాడటం వల్లనే. వాళ్ళు ఎక్కువ దిగుబడి వస్తే ఎక్కువ వచ్చిన రేటుకి ఎక్కువ మందు కట్ల మాకు డబ్బులు వస్తాయి. ప్రతి మన భూమి మీద ప్రతి ఒక్కరం కూడా డబ్బుల కోసమే ప్రయాణిస్తాం. ముందు డబ్బులుంటే అన్ని సమకూరుతాయి. డాక్టర్లు కావచ్చు, ప్రతి డాక్టర్లు అయినా అందరు, టైలర్స్ అయినా, ఎవరు ఏ వృత్తి వారైనా కష్టపడేది డబ్బులతోనే అన్ని డబ్బులు సంపాదించి తర్వాత మంచి ఆహారం కొనుక్కోవచ్చు అని అనుకుంటున్నాం. కానీ ఈ ప్రయాణంలో ఈ హడావుడిగా మన పంచభూతాలైన గాలిని, నీటిని, అత్యంత విలువైన డబ్బు కంటే విలువైనది మంచి గాలి పీల్చాలి, మంచి నీరు తాగాలి, మంచి పోషకాలు ఉన్న ఆహారం భుజించాలి. కానీ డబ్బడావుడిలో పడి ఇవన్నీ కోల్పోతున్నాం అందరం. ఇప్పుడు మన గ్రేట్ తన్బార్ గానే పెయిన్ మహిళ, ఒక చిన్న పాప, 18 సంవత్సరాల పాప కూడా ఐక్యరాజ్య సమితిలో మాట్లాడారు, మా పిల్లల భవిష్యత్తుకి డబ్బుల కంటే ముఖ్యమైనది మంచి గాలి, పర్యావరణాన్ని ఇవ్వండి, మనం ఇప్పటికైనా మేల్కోవాలి. కేంద్ర ప్రభుత్వాలు 170,000 కోట్లు మందు కట్టలు కొనే తయారు చేసే కంపెనీలకు సబ్సిడీ ఇస్తున్నారు. మన వినియోగదారులు, ప్రజలు ఈ విషయం గుర్తుంచుకొని మంచి ఆహారం కావాలని మనం రైతులను అడుగుతాం మొదలు పెడితే ఇప్పటి నుంచైనా రైతుల్లో మార్పు మొదలవుతుంది. ఇది ఒక్కరోజు అయ్యేదైతే కాదు, చిన్నగా మొదలు పెట్టాలి. గవర్నమెంట్ భూసార పరీక్ష కార్డులని 2013 నుంచి చేస్తూనే ఉంది. భూసార పరీక్ష కార్డుల వల్లనే ముందు కట్టలు వేయమని చెప్తుంది. కానీ ఇప్పుడు కౌలు రైతులు ఎక్కువ మొత్తంలో అవ్వటం వలన వాళ్ళు కౌలుకు తీసుకునే వర్షం పడినప్పుడు జూలై ఆగస్టు అవుతుంది. వాళ్ళు పంట విత్తనం వేసాము, మళ్ళీ పంట ఉత్పత్తి తీయాలని వాళ్ళు హడావుడిగా ఉరకటం మొదలు పెడుతున్నారు. వినియోగదారులారా, మన మంచి బ్యాంక్ అకౌంట్ ఎవరైతే మంచిగా వడ్డీ ఇస్తున్నారో, మంచిగా మనకి లోన్లు ఎమ్మటే ఇస్తారో అని మనం బ్యాంక్ అకౌంట్ చూస్ చేసుకుంటాం. పలానా బ్యాంక్ అయితే మంచిగా వడ్డీ రేట్లు ఇస్తుంది, ఎక్కువ డిపాజిట్ చేస్తే కొద్దిగా వడ్డీ రేట్లు ఇస్తుందని. అదేవిధంగా ఏ రైతైతే గేదెలు, ఆవులు, పశువులు, కోళ్ళు పెంచుతాడో, తన పొలంలో నమ్ముకుంటూ వ్యవసాయం చేస్తాడో, అలాంటి రైతును గుర్తించి మనం అతని దగ్గర విలువైన పంటలు, వస్తువులు, తను పండించిన అమృత ఆహారాలు కొనుగోలు చేస్తే తను కూడా పరిగెత్తనం ఆపి మంచి ఆహారాన్ని తన కుటుంబం కోసం పండించుకుంటూ మన ఇంటికి కావాల్సిన ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులు అన్నీ అందిస్తాడు. ఇలాంటి అమృత ఆహారాలని మనం విదేశాలకు కూడా ఎగుమతి చేసినట్లయితే పక్క దేశాలు, యూకే కానీ అమెరికా లాంటి దేశాలు కూడా ఇలాంటి నాణ్యమైన ఆహారం కొనుక్కొని మనకి విదేశీ నగదు కూడా మన దేశానికి వచ్చి మన దేశం అభివృద్ధి చెందుతుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినట్లయితే సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయ విధానం రాష్ట్రంలో, భారతదేశంలో సిక్కిం రాష్ట్రం తర్వాత మనం చేయటం జరుగుతుంది. మన వినియోగదారులు ఏదైతే అడుగుతామో మంచి ఆహారం కావాలని అదే ఉత్పత్తి చేయటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం పంట పొలాల్లో గట్ల మీద చెట్లు కూడా ఉండట్లా. మన తాతలు కొన్ని పొలం గట్ల మీద హద్దులుగా తాడి చెట్లు, వేప చెట్లు పెంచేవాళ్ళు. ఈరోజు పంట ఆ చెట్టు నీడ వల్ల పంట తగ్గుతుంది అనే ఉద్దేశానికి రైతులు ఈరోజు వచ్చేసారు. దానికి కారణం మన వినియోగదారులమే. మాకు ఏదైనా పర్లా, మార్కెట్లో పసుపు పొడి దొరకాలి, మిరప పొడి దొరకాలి, కానీ తక్కువ రేట్లో రావాలనుకుంటున్నాం. అది చాలా తప్పు. మనం ఈరోజు పసుపు ప్యాకెట్, కేజీ ప్యాకెట్ 350 రూపాయలు అమ్ముతున్నారు, కారం కేజీ 350 రూపాయలకు వస్తుంది. అదే రేటు మనం రైతుకి ఇచ్చినట్లయితే చాలు, వాళ్ళకి అంతకంటే ఎక్కువ అవసరం లేదు. మనం పసుపు కానీ మిరపకాయలు ఈరోజు మార్కెట్లోకి వెళ్తే మిరపకాయలు 17,000 అమ్ముతున్నాడు, 18,000 అమ్ముతున్నాడు, అంటే కేజీ 180 రూపాయలకు అమ్ముతున్నాడు. అదే తన కాడ మనం నాణ్యమైన కారం కొన్నట్లయితే 350 రూపాయలకి కారం తనే చేసిస్తాడు. ఎప్పుడైనా మన మనుషులు అయిన వినియోగదారులు అందరూ కూడా ప్లాస్టిక్ మన చేతుల్లోనే ఉంది. మన భావితరాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిలో ఉంది. కరోనా టైంలో చూసాము ఆక్సిజన్ కొరత ఉంది, సిలిండర్లు కొరత ఉంది. ఒక రోజు మనిషికి 3 సిలిండర్లకి సమానమైన ఆక్సిజన్ పీలుస్తున్నాము. ఒక సిలిండర్ ధర 700 రూపాయలు పడుతుంది. అది అంటే 2100 అవుతుంది ఒక రోజుకి మనిషికి. మనం 365 రోజులు అంటే 2100 వేసుకున్నా ఎన్ని కోట్లలోనే అవుతుంది ఖర్చు. అదే మనము ఒక రైతుకి గనక, రైతు దగ్గరికి వెళ్ళి మనం చదువుకున్న వాళ్ళం పెరిగిపోతున్నాం, కానీ ఖర్చులు చదువుకున్న వాళ్ళు పెరిగితే కష్టాలు తగ్గాలి. ప్రపంచం మన భూమి మీద మన చుట్టుపక్కల కష్టాలు తగ్గాలన్నా చిన్న మార్పు చేయాలి. నాణ్యమైన ఆహారం కావాలని మనం అడగటం మొదలు పెడితే అన్ని సర్దుకుంటాయి. ఈ సంవత్సరం ఎలోనియన్ ఎఫెక్ట్ వల్ల సరిగ్గా వర్షాలు పడలేదు, మనకు సాగర్లో నీరు కూడా తగ్గిపోయింది తాగటానికి. ప్రతి ఇంటి మన ప్రభుత్వం వారు ఇంకుడు గుంతలు తీసుకోమని చెప్పారు ప్రతి ఇంటికి. పొలంలో కేంద్ర ప్రభుత్వం వారు ఉపాధి హామీ పథకం కింద 5 మీటర్ పొడవు, 5 మీటర్ వెడల్పు, 2 మీటర్లతో 100,000 లీటర్ల నీళ్లు స్టాక్ చేయడానికి, స్టోరేజ్ చేసుకోవడానికి, నిల్వ చేసుకోవడానికి కుంట ఉచితంగా తోమని చెప్తున్నారు. కానీ ఈ రోజులు కౌలు రైతులు ఎక్కువై ఉన్నారు. కౌలు రైతులకి పంట కాలం 9 నెలల వరకే వారికి ఆ పంట మీద హక్కు ఉంటుంది. పంట భూమిలు ఉండి సిటీల్లో నివసించే ప్రజల్లారా ఆలోచన చేద్దాం. ప్రభుత్వము అందరి కోసము కొంతమేరకు వారి పరిధిలో ఉన్నంత వరకు డ్యాములు కట్టేసి మంచినీళ్ళు అందించాలి ప్రజలకని వారు ఆలోచన చేస్తున్నారు. మన పొలంలో నీళ్లు పురుగు మందుల్లోకి నీళ్లు తోడుకోవాలన్నా కాలువల మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. అలా కాకుండా చేయాలి అంటే మనము ఒక ఎకరంలో ప్రతి ఒక్క రైతు కూడా 5 మీటర్ల పొడవు, 5 మీటర్ల వెడల్పు, 2 మీటర్ల ఎత్తు కుంట తీర్చుకుందాం. మన గేదెలకి కావలసిన నీరు, పక్షులకి నీరు దొరకటం వలన మన పొలంలో ఒకే పంట పండించకుండా వినియోగదారులకు ఒక ఇంటికి కావాల్సిన ఉప్పు తప్పక అన్ని పంటలు పండించుకోవచ్చు. 5 అంచెల విధానంలో ఒక ఎకర వ్యవసాయ క్షేత్ర భూమిలో ఒక రైతు తన పొలం చుట్టూ వెదురు, టేకు, కలపజాతి వృక్షాలు, మద్ది చెట్టు, ఎర్రమద్ది, తెల్లమద్ది, చందనం మొక్కలు, గాండ్రా ఇలాంటి మొక్కలు పెంచుకున్నట్లయితే చేను చుట్టూరు వర్షాలు తుఫాను టైంలో ఎక్కువ గాలి వచ్చినప్పుడు అవి రక్షణగా నిలబడతాయి మన పంట పనులకు దెబ్బ తినకుండా. లోపల అవి ఆకులు రాలిపోవటం వల్ల మన లోపల ప్రధాన పంట అయిన వరి, సజ్జ, జొన్న లాంటి ఆకులు, ఆకులతో సేంద్రీయ కర్బన పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ చెట్ల మీద పక్షులు వాళ్ళటం వల్ల రెట్లు వస్తాయి. మన పొలంలో కూడా ఔషధ మొక్కలు, పండ్ల మొక్కలు అంటే జామ, సీతాఫలము, మామిడి, ఉసిరి, నిమ్మ ఇలాంటి మొక్కలు నాటడం వల్ల కుంకుడుకాయలు, తేనెటీగలు బాగా అభివృద్ధి చెందుతాయి. వాటికి మంచి ఫ్లవరింగ్ స్టేజ్ వస్తుంది. ఇప్పుడు పక్షులు చూస్తున్నాం. ఒకప్పుడు గ్రామాల్లో పక్షులు కాకులు కనపడేవి, కానీ ఈ రోజు కాకులు కనపడట్లేదు. వాటికి ఆవాస యోగ్యాలైన తాటి చెట్లు నిర్మూలిస్తున్నాం. గట్ల మీద తాటి చెట్లు నాటినట్లయితే నీర, తాటి నీర, ఈత నీర వీటితో బెల్లం తయారు చేసుకున్నా మనకి వ్యాధి నిరోధశక్తి వస్తుంది, విటమిన్ లోపం రాదు. మనం మంచి ఆహారం కావాలని వినియోగదారులు ఆలోచన చేయాలి, నాణ్యమైన ఆహారం అందించాలని ఇటు రైతులు కూడా ఆలోచన చేయాలి. కనీసం రైతులారా, విదేశాల్లో ఉన్న రైతులు, మీకు ఇక్కడ భూములు ఉన్నాయి మన భారతదేశంలో, ఆ భూముల యొక్క విలువ పెరగాలన్నా, భూమి ఆరోగ్యం బాగుండాలన్నా జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పుడు పొల్యూషన్ పెరగటం వల్లే వేడి పెరుగుతూ ఉంది. వర్షాకాలంలో వర్షాలు సమయానికి పడట్లేదు. ఎండాకాలంలో ఎండలు బాగా పెరిగిపోతున్నాయి. రైతులకి పంటల సమయాల్లో తుఫాన్లు వచ్చేసి నష్టం జరుగుతుంది. ఇది అందరి సమస్య, ఇది అందరి ఇన్వాల్వ్ కావ. మన భవిష్యత్ తరాల పిల్లలకి మంచి జరగాలంటే మనం ఇప్పటికైనా మంచిగా వ్యవసాయం చేయాలి. వ్యవసాయం మన తాతలు ఏదైతే నేర్పించారో ఇది కొత్త సిస్టమ్ అయితే కాదు, మన పెద్దలు చేసిన విధానం మనం అవలంబించాలి. మన అప్పుడు తాటి కర్రలతో ఇల్లు నిర్మించుకునే వాళ్ళం, కాంక్రీట్ జంగిల్స్ వచ్చేవి కాదు. ఒక పొలంలో మనం ఇప్పుడు నేను చెప్పిన విధానంలో నాకంటే పెద్దలు కూడా ముందే తెలియజేస్తున్నారు. ఈ విధానం ఆచరణ చేసినట్లయితే చాలా మంచిగా ఉంటుంది, పక్షులకి ఆవాసయోగ్యం అవుతుంది, అవి ఇచ్చే రెట్టలే భూమికి ఏర్పడేసి రైతులకు కూడా ముందు కట్ల ఖర్చు తగ్గుతుంది, బాగా మంచి పోషకాలు ఉన్న ఆహారం అవుతుంది. ఇక్కడ ధర్మో రక్షిత వృక్షో రక్షిత రక్షిత, ఇది మన పెద్దలు చెప్పిన సత్యవాక్కు. ఇవి మన మార్కుల కోసం చదివినాము. మనం ఇవన్నీ చదివే అందరు కూడా తమ తమ ఒక్కొక్క రంగంలో రాణిస్తూ ఉన్నారు. ఈరోజు ఇంజనీర్ అవ్వచ్చు, లాయర్ గారు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, టీచర్లు, అధ్యాపకులు అందరం కూడా చదివి ఇవన్నీ విన్న వాక్యమే, కానీ ఆచరణలో సాధ్యపడట్లేదు. కానీ ఇవన్నీ అందరూ ఒక రోజులో మార్పులు చేయలేం. కానీ మనం రైతుల దగ్గరికి సంవత్సరంలో ఒకరోజు తీర్థయాత్రకు వెళ్ళినట్టుగాను గుడికి వెళ్ళిన ఆ గుడిలో దేవుడు ప్రతి సృష్టి అయి ప్రకృతి, దేవుని మనం దర్శించుకుంటున్నాం, దేవుడికి కోసం అనే హుండీలో డబ్బులు వేస్తున్నాం. హుండీలో డబ్బులు వేసి దేవుని పూజించినట్లయితే అది కాదు. దేవుడు ఇచ్చిన ప్రకృతిని కాపాడుకోవాలి. కొండలు, చెట్లు, పక్షులు, ఈ భూమి మీద జీవించే హక్కు మన మానవులకు మనకి ఎంతగా ఉందో, పక్షులకి, మన తోటి ఆవులకి, జింకలు, జిరాఫీలు, వన్యమృగాలు, పులులు, సింహాలు, మేకలు, పాములు, గుడ్లగూబలు, గ్రద్దలు, కొంగలు, చిలకలు, ఇవి మనము బుక్ పుస్తకాలు చదువుకోవటానికో, జంతు ప్రదర్శనశాలలో చూడటానికి కాదు. వాటి ఆవాస యుగాల్లోనే మనము జనాభా పెరగటం వల్ల, పెరుగుదల వల్ల మన అవసరాలు తీర్చడం కోసం భూమిని ఇబ్బంది పడుతూ ఉన్నాము. మన సెటిల్ ఇందులో మన మనుషులు సెటిల్ అయిన వారు ఉన్నారు. వారన్నీ అయిపోయిన తర్వాత భూమి పరిరక్షణ అని ఉద్యమాలు ఇప్పుడు మొదలు పెడుతున్నాం, మన సమయం అయిపోయిన తర్వాత. కానీ మన పిల్లల కోసం ప్రతిరోజు ఒక 5 నిమిషాలన్నా మన భూమి కోసం ఏమి చేస్తామని ఆలోచించాలి. ప్లాస్టిక్ బ్యాగ్ కవర్లు గవర్నమెంట్ ప్రభుత్వాన్ని నిషేధించకపోయినా మన వంతుగా గుడ్డ బట్ట సంచి, వస్త్ర సంచులు వాడాలి. బ్యానర్లకి వస్త్ర బ్యానర్లు వాడటం వలన పెయింటింగ్ వేసే వాళ్ళకి, సహజ రంగులు వేసే వారికి, చేనేత కార్మికులకి కూడా మంచి జరుగుతుంది. మనం ఒక ఇప్పుడు నేను ఏం చేస్తూ ఉన్నా అంటే, ఈరోజు ఒక 5 ఎకరాల నుంచి 7 ఎకరాల పొలంలో 5 అంచెల విధానం అన్ని రకాల పండ్ల మొక్కలు, పొలం చుట్టూరు వెదురు మొక్కలు వేయడం జరిగింది. తాటి మొక్కలు పెంచడం జరుగుతుంది. కుంటలు, నీటి కుంటలు, ఫామ్ పాండ్స్ నిర్మించడం జరిగింది. ఈ సంవత్సరం ఒక్క చుక్క వర్షం రాలే. డిసెంబర్ 5వ తారీఖు మాత్రమే వర్షం పడినది. అయినా చెరుకు మంచిగానే ఉంది. అంతర పంటలు కంది వేసాము, పసుపు వేసి ఉన్నాము. కానీ ఈరోజు ఏమవుతుందంటే, వినియోగదారులు మా దగ్గరకు రావట్ల, మేము వినియోగదారులకు వెళ్లాల్సి వస్తుంది. కానీ ఒక రైతు బాధని అర్థం చేసుకోవాలి. రైతు మీద ఆవులు ఆధారపడి ఉన్నాయి, గేదెలు ఆధారపడి ఉన్నాయి, తన పిల్లలు, తన కుటుంబ సభ్యులు ఆధారపడి ఉన్నారు, తన పొలం ఆధారపడి ఉంది. తన పొలంలో పని మానుకొని తను పట్టణానికి వస్తే, ఒక 10-20 కిలోమీటర్ల దూరం పట్టణానికి, 15 కిలోమీటర్ల దూరంలో పట్టణానికి వస్తే, తన గేదెలకి టయానికి నీళ్లు తాపలేడు, అవి వదిలేస్తేనేమో పక్క పొలాలకి ఇబ్బంది అవుతుందని తన బాధ. హడావుడిగా మన మంచి ఆహారం అందించడం కోసం తన పట్టణానికి హడావుడిగా వస్తాడు. కానీ తన బాధ్యత పొలంలో మంచి ఆహారం అందించడం వరకే తన బాధ్యతగా ఉండాలి. సరే, వారానికి మనము రైతు భరోసా కల్పించాలి. అయ్యా, నువ్వు దేవుడి తర్వాత ప్రకృతిని రక్షిస్తున్నావు నువ్వే. మన ప్రభుత్వం వారు కూడా, కేంద్ర ప్రభుత్వం గారు అదే చెప్తున్నారు. చిరుధాన్యాలు వర్షాధారంగా అయినా పంటలు పండుతాయి. జొన్నలు, సజ్జలు, రాగులు, ఆరెకలు, సామలు, కొర్రలు, అండుకొరలు, ఊదలు, ఈ పంటలు తక్కువ నీటితో ఎటువంటి రసాయనక ఎరువు లేకపోయినా పంటలు పండుతాయి. భూమి ఉష్ణోగ్రత, ఇప్పుడు మనం వరి పంట పండించడం వల్ల మీథేన్ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది, ఎక్కువ నీరు కావాలి. చెరుకు పంటకి ఎక్కువ నీరు కావాలి. కానీ ప్రకృతి వ్యవసాయం చేసినట్లయితే నీరు తక్కువతోనే పంటలు పండుతాయి. పక్క దేశాలు డిమాండ్ ఉంది. ప్రపంచంలోనే భారతదేశం గొప్ప దేశం. ఎందుకయింది? విభిన్న రకాల మనుషులు, అనేక రకాల టెంపరేచర్స్ ఉన్నాయి. మనకి ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే చిరుపుంజి, మాన్సిన్రా మన దేశంలోనే ఉన్నాయి. అత్యధిక కరువు ప్రాంతం మన దేశంలోనే ఉంది. మన రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో ఉంది. ఇంత భిన్న వాతావరణ పరిస్థితులు, ఇంత భిన్న చాలా రకాల వైవిధ్యమైన మనుషులు ఉన్నారు. రకరకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. నా ఉత్తర భారతదేశంలో రొట్టెలు తింటారు. ఇక్కడ మనకు వచ్చేసి రైస్ బియ్యంతో తింటాం. ఒక్కొక్క ఈ ప్రపంచంలో ఉన్న వాతావరణ పరిస్థితులు ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుంది? ఈ సంవత్సరం మంచు పర్వతాల్లో తక్కువ మంచు నమోదైంది ఎలోనియన్ ఎఫెక్ట్ వల్ల. ఈ వాతావరణ మార్పుల్ని ప్రపంచవ్యాప్తంగా వర్షభావ పరిస్థితులు, వాతావరణ మార్పులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ఎక్కువ ఆపాలంటే ప్రభుత్వం వారు చెప్తున్నా, రైతుల యొక్క ఆదరణ, ప్రతి ఒక్కరు కూడా మంచి ఆహారం కావాలని, ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి అయినా రైతు నుంచి నేరుగా కొనుగోలు చేయాలనేది మా కోరిక, మా ఆకాంక్ష. ప్రజల్లారా, గౌరవ ప్రధానమంత్రి వర్యులు, ప్రపంచంలోనే మన భారతదేశము నెంబర్ 1 స్థానం ఎదగాలని కోరుకుంటుంది. ఈ రోజు రసాయనిక ఎరువులు, అమోనియా, యూరియా తయారు చేయాలన్నా DAP, ఫాస్ఫేట్ ఎరువులు పక్క దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. పక్క దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం అంటే మన విదేశీ మార్క్ డాలర్ రూపంలో వాళ్ళకి చెల్లించాలి. ఇందాక చెప్పుకున్నాం, 170,000 కోట్ల రూపాయలు మన ఫర్టిలైజర్ కు సబ్సిడీ ఇస్తాం. అవన్నీ పక్క దేశాలకు వెళ్తున్నాయి. మనము రైతు ఒకే పంట కాకుండా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఒక రైతు తన పొలంలో 10% నీటి నిల్వకి కుంటలు, 10% పండ్ల మొక్కలకి, 10% గట్ల మట్టి కలప వృక్షాలు, 30% పౌను తన నివాసం ఉండటానికి, 10% ఇలా 30% తన అవసరాల కోసం పోయినా 70%లో మిత్రపు జీవ వైవిధ్య పంటలు అంటే సజ్జలు జొన్న పండించాడు అనుకుంటే అందులో కంది మూడో పంటగా అవుతుంది. కంది పంట వేయటం వలన ఏమవుతుందంటే ఆకులు రాలేసి భూమికి కావాల్సిన తేమ కప్పి ఉంచాలి. ఎప్పుడు కూడా భూమి మనం వర్షాలకి చలికి ఎండల నుంచి రక్షణ కోసము బట్టలు వస్త్రాలు ధరిస్తాము, అదే భూమికి మాత కూడా భూమి కూడా కప్పు ఉండాలి. ఆ కప్పు ఉండాలంటే ఆకు అలమలతోనే కప్పు ఉండాలి. కానీ ఈరోజు రైతులు ఏం చేస్తున్నారు, వరి పంట అయిపోగానే మిరప పంట పత్తి పొగాకు వాణిజ్య పంటలు అయిపోగానే తగలపెడుతున్నారు. ఈ తగలపెట్టడం ఆపడం జరగాలంటే ఈ కంది పంట అయిపోగానే ఆ కంది ఆకులు కంది మూడులు కంది కాయలు కోసిన కంది కాయలు వచ్చే పొట్టు ఆ కంది విత్తనాల పొట్టు మనకి గేదెలకి ఆహారంగా పశువుల దానాగా ఉపయోగపడుతుంది. కంది పప్పు మనం నేరుగా రైతు దగ్గర కొన్నట్లయితే వినియోగదారుడా మేలుకోవాలి. ఇప్పటికే చాలా ఆలస్యం అవుతుంది. ప్రభుత్వం అన్ని చేస్తుంది అనుకుంటే అది పొరపాటు. ప్రభుత్వం తను చేయాల్సిన పరిధిలో తను చేస్తూనే ఉంటది. ఎప్పటికి కూడా మన ప్రభుత్వ వ్యవస్థలైన కలెక్టర్ గారైనా గ్రామ అధికారులైనా మండల వ్యవసాయ అధికారులైనా మండల అధికారులు రెవెన్యూ అధికారులు అందరినీ దృష్టిలో ఉంచుకోవాలి. అందరికి మంచి ఆహారం అందించాలి, అందరికి మంచి నీరు అందించాలి, రోడ్లు బాగుండాలని చూస్తూ ఉంటారు. వారి పరిధి అందరి కోసం పరిధి చేస్తారు. కానీ వినియోగదారులారా, మనం గనక రైతులు కూడా వినియోగదారులే, పట్టణాల్లో ఉండే ప్రజలు వినియోగదారులే, మీరు కనుక మంచి ఆహారం కావాలని సంవత్సరంలో ఒక్కసారి మీ కుటుంబం సమేతంగా మీ తాతల కాలం ఊర్లైనా మీ సిటీ దగ్గరలో ఉన్న ఊర్లను మీ అపార్ట్మెంట్లో ఉన్న రైతులతో డిస్కషన్ చేసుకోండి. మీ అపార్ట్మెంట్లో మీటింగ్లు పెట్టుకుంటారు నెలకు ఒకసారి, అప్పుడైనా డిస్కషన్ చేయండి. డబ్బులు అనేవి ఒక షాపింగ్ మాల్స్కి వెళ్ళి ఒక రోజులో అన్ని కొనుక్కున్నామని తెచ్చుకుంటాము అయిపోయింది అనుకోవద్దు. మనం రైతును దత్తత తీసుకున్నట్లయితే రైతు దగ్గర తాజా కూరగాయలు రావాలి మనకి. కందిపప్పు మనం స్టోరూంలో కొంటాము, అవి రైతు దగ్గర ఎప్పుడు కొన్నారో ఎవరికి తెలియదు. కంపెనీ వారు ఎన్ని రోజులు గోడంలో స్టాక్ అయిందో తెలియదు. అవి స్టాక్ అవటం కోసం ఎన్ని కెమికల్స్ వాడుతున్నామో తెలియదు. కానీ రైతు దగ్గర మనము రైతు తన కుటుంబం కోసమే పండించుకోవడంతో పాటు మీరు కూడా రైతు దగ్గర కొనుగోలు చేస్తున్నట్లయితే మన కుటుంబాల కోసం కూడా తను స్టాక్ చేయడం మొదలు పెడతాడు. తన ఇంటి అవసరం కోసం నెల నెలకు ఒకసారి బియ్యపు మిల్లుకి వెళ్ళి తన ఇంటికి బియ్యం పట్టించుకున్నట్లే మన ఇళ్ళకు కూడా తను బియ్యం చేస్తాడు. ఎండాకాలం కందిపప్పు తయారు చేస్తారు. వారి కుటుంబ సమేతం మొత్తం కూడా మన ఆరోగ్యం కోసం తను పాటు పడతాడు. తనకు ఒక రైతుని నమ్ముకుంటే ఆ రైతుని నమ్ముకున్న కూలివారు పట్టణాలకు వలస రారు. పట్టణ జనాభా పెరిగిపోతుంది. పట్టణాల మౌలిక వసతులు కల్పించడం కోసం ప్రభుత్వం వారు ప్రతి సంవత్సరం బడ్జెట్లు కేటాయిస్తూ ఉన్నారు. పట్టణీకరణ పెరిగితే కాలుష్యం పెరుగుతున్నట్లే మనం అది గుర్తుంచుకోవాలి. ఎక్కడ జనాభా వారు అక్కడ మౌలిక వసతులు ఈ రోజుల్లో ప్రతి మండలానికి ప్రభుత్వ వైద్యశాలలు వస్తున్నాయి, కళాశాలలు వస్తున్నాయి. భూమి యొక్క అందరి బాధ్యత భూమి యొక్క ఆరోగ్యం కాబట్టి భూమి ఆరోగ్యమే సకల జీవుల ఆరోగ్యం. ఇది అందరి మీద బాధ్యత. ఇది నెరవేరాలంటే ప్రతి వినియోగదారుడు పట్టణ జనాభా పెరిగిపోతుంది ప్రపంచంలో మన దేశంలో. ప్రతి మానవుడు కూడా ఒక రైతు కుటుంబాన్ని దత్తత తీసుకోవాలి. భూములు ఉండి పట్టణాల్లో నివసించే వారు మీరు కౌలు రైతులతో మాట్లాడుకోవాలి. బాబు నాకు కౌలు తగ్గించి ఇచ్చినా పర్లేదు, నువ్వు మంచిగా పంటలు పండించు, నీవు పంటలు పండించింది నీ కుటుంబానికి నా కుటుంబానికి కూడా అందించగలుగుతావు అని. మనం ఇప్పుడు ఈ విధంగా అయితే మనం మూడు రకాల పంటలు కలప వృక్షాలు ఆయుర్వేద వృక్షాలైన చింత చెట్టు వేప చెట్టు శతవరి అశ్వగంధ కరివేపాకు పసుపు ఇవి కూడా పండించుకోవచ్చు తన కుటుంబం కోసంతో పాటు మన కుటుంబం కోసం. ప్రభుత్వం వారైనా మేమైనా పదే పదే చెబుతుంది, ఒక రైతుగా నేను ఒక అధికారిగా గ్రామ వ్యవసాయ అధికారిగా చెబుతున్నది ఏంటంటే ఎవరి ఆరోగ్యం ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లోనే ఉన్నట్లుగా మంచి ఆహారం కావాలని మనం రైతు దగ్గరికి సంవత్సరంలో ఒక్కసారి తను అడుక్కెళ్తున్నాం. ఇదే మాట ఇప్పటికి నేను 10 సార్లు వరకు చెప్పి ఉన్నాను. మన భారతదేశం ప్రపంచంలో 1 స్థానానికి ఎదగాలంటే మన దిగుమతులు తగ్గించుకోవాలి. వంట నూనెల దిగుమతులు 70% పెరిగింది. ఎందుకంటే రైతుకి ప్రభుత్వం మద్దతు ధర కల్పించేది, వరికి కొన్ని పదార్థాలకు ఉంది. మద్దతు ధర కల్పించడం వల్ల ప్రభుత్వానికి ఏమవుతుందంటే రైతులు అదే పంట ఎక్కువ విస్తరణలో పండిస్తారు తమ ఆదాయ భద్రత కోసం. ఆదాయ భద్రత అనేది ప్రజలు పరస్పర మార్పిడి జరగాలి. ఒకప్పుడు రైతు అన్ని కులాల వారికి పంటలు వచ్చేది. కుమ్మరి వారు వ్యవసాయం చేసినప్పుడు కుమ్మరి వారు తన పనులు నిర్వర్తించేవారు. జనవరిలో ప్రతి నెల కుమ్మరి వారు కుండలు తయారు చేసి రైతులకు ఇచ్చేవాళ్ళు. అందులో సంక్రాంతి పండుగకి దేవుడికి నైవేద్యం చేసేవారు. కొత్త పంట రాగానే పొంగల్ మన పాయసం వండించేవారు. అది మన తెలుగు రాష్ట్రంలో గొప్ప పండుగ సంక్రాంతి పండుగ. అప్పుడు కొత్త పంట వచ్చినప్పుడు సాకల వారు ఉండేవారు, మంగళవారు. కుల వృత్తులు అన్ని వ్యవసాయం మీద ముడిపడి ఉన్నాయి. అలాంటిది వ్యవసాయ రంగం ఈరోజు ఖర్చులతో పెరిగిపోతున్నదని, పొలం పండించే తగ్గిపోతూ ఉన్నారు రోజు రోజు. అది ఏమాత్రం మంచిది కాదు. అందరం కూడా కాలేజీ కళాశాలల్లో సెమినార్లలో ఆలోచన చేస్తూ ఉంటాము ఎలా మార్చాలని. ప్రభుత్వం వారు కూడా ఆదాయం పెంచాలి, రైతుల ఆదాయం పెంచాలి, పట్టణాలు వినియోగదారుల యొక్క కనీస ధరకు అందించాలి, రేట్లు పెరగకూడదని. మీరు మనము వినియోగదారులుగా కోరుకోవాల్సింది ఏమిటంటే భూమి ఆరోగ్యం. మనము చిన్నప్పుడు అందరు చూసి ఉంటాం పుట్టకొక్కులు తాజాగా భూమిలో నుంచి వచ్చేవి, కానీ ఈరోజు ఆర్టిఫిషియల్గా పెంచాల్సి వస్తుంది. వాటికి కృత్రిమ వాతావరణం కల్పించి మన సహోదరి చిత్తూరు జిల్లాలో ఒక సహోదరి కుంకుమ పువ్వు తయారు చేశారు. అది ప్రకృతిని విరుద్ధంగా మనము ఎంత పోతున్నా ప్రకృతిని అవమానపరిచినట్లయితే. ఎందుకంటే సహజంగా ఉన్నదే, సహజ రూపంలో ఉన్నదే మనము తీసుకోవాలి ఎప్పుడైనా ప్రకృతి పరంగా. ఈరోజు చదువుకున్న వారు పెరిగాము, ఇందాక చెప్పుకున్నాం కష్టాలు తగ్గాలి కానీ పెరుగుతున్నాయి. క్యాన్సర్స్, భారతదేశంలో క్యాన్సర్ సంఖ్య, షుగర్ పేషెంట్ల సంఖ్య పెరుగుతుంది. ఒక యూనివర్సిటీ వారు తెలియజేశారు ముందు కట్లు రసాయనాలు వేసిన వ్యవసాయ పదార్థాలు తినటం వల్లనే మనకి క్యాన్సర్లు ఇవన్నీ పెరుగుతున్నాయని. ఈరోజు షుగర్ పేషెంట్లు ఎక్కువైపోతున్నారు గ్రామాల్లో, ఖర్చులు పెరుగుతున్నాయి. ప్రశాంతమైన గాలి, మంచి గాలి రావాలన్నా, ఏది జరగాలన్నా వినియోగదారుడు మేలుకోవాల్సిన అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ నా వ్యక్తిగతంగా నేను చెప్పవలసింది చెప్పి ఉన్నాము, ప్రభుత్వం తను చేస్తాను ఎప్పుడు ప్రజల సంక్షేమం కోసం ప్రయాణం చేస్తూనే ఉంటుంది. మనము మనుషులు మనవంతుగా మన బాధ్యత ప్రకృతి పట్ల, ధర్మం పట్ల ప్రతి నిమిషం హరించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోనే జనాభా పరంగా భారతదేశం మొదటి స్థానంలో ఉంది. అందరికి ఉద్యోగ కల్పన ఇవ్వడం సాధ్యపడదు, కానీ అందరికి భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత. భద్రత భరోసా ఇస్తుంది. కానీ ఆ దేశం, మన దేశంలో మనము ప్రపంచంలోనూ మొదటి స్థానానికి చేరాలన్నా మనం ఒకరి మీద ఆధారపడకుండా జీవించాలన్నా పరస్పరంగా ఒకరి అవినాభ సంబంధం పెంచుకోవాలి. ఈరోజు నా దగ్గరకు వచ్చి కొంతమంది డాక్టర్లు బియ్యము వాడతారు, మా పొలాల్లో మా రైతులు పండించినవి. కందిపప్పు వాడుతున్నారు కొంతమంది మాత్రమే. అందరు నా దగ్గరకు వచ్చి తీసుకోవాలనే అవసరం లేదు. మాదొచ్చి మా గ్రామం నాదెండ్ల మండలం, పల్నాడు జిల్లా, జంగాలపల్లి గ్రామం, గాధ అశోక్ రెడ్డి, సన్ ఆఫ్ వెంకటేశ్వర రెడ్డి. నా ఫోన్ నెంబర్ 89 78 72 48 82. నేను ముందే చెప్పవచ్చు కానీ చివరిదా కొద్దిగా ఇంటింటారని నేను ఇప్పుడు చెప్పడం జరిగింది నా యొక్క అడ్రస్. నేను ప్రకృతి వ్యవసాయంని ముందుకు తీసుకెళ్ళిన సంకల్పంతో 2011 సంవత్సరంలోనే నిర్ణయించుకున్నాను. నా చదువు విద్యాభ్యాసం విజయవాడ ఆంధ్ర లైలా కాలేజీలో 2006 నుంచి 2009 వరకు నా డిగ్రీ పూర్తి చేసి ఉన్నాను బాటనీ జువాలజీ కెమిస్ట్రీలో. ఆ తర్వాత బెంగళూరు నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో NDRIలో దేశవాళ ఆవుల సంరక్షణ. మనకి ఒంగోలు ఆవుల యొక్క ప్రాముఖ్యత తెలిసిందే. ఏ గుడిలో చూసినా నందులు మన ఒంగోలు ఆవులు మాత్రమే చెక్కి ఉన్నారు. గిర్రావులు కానీ, షాహీవాల్ కానీ, మన దేశంలో 21 జాతుల ఆవులు ఉండేవి, మన దేశవాళ ఆవులు. అవి మన భూమి మీద మన భారతదేశం గొప్పతనం. జెర్సీ HF ఆవులు అనేవి పరాయి దేశం ఆవు. అవి తయారు చేయబడినాయి కృత్రిమంగా. హైబ్రిడ్ విత్తనాలు ఎలా అయితే ఉన్నాయో, టమాటాలు ఇవన్నీ కృత్రిమమైనవి, హైబ్రిడ్వి మనం వాడకూడదు. వరిలో వచ్చేసి ఇప్పుడు మన దేశవాళ ఆవుల్లో ఈ ఒంగోలు ఆవులు బ్రెజిల్ దేశానికి ఎగుమతి చేయబడ్డాయి. ఈరోజు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వాటి యొక్క సెమెన్. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వారు ఈ సంవత్సరం 40,000 డోసుల వరకు సెమెన్ తీసుకుని రైతులకు ఇస్తున్నారు. మన యొక్క విజ్ఞానంని మన తాతలు ఎంత గొప్పవారంటే, ఎద్దుల బండ్లు ప్రతి గ్రామంలో ఒకప్పుడు ఎద్దుల బండ్లు ఉండే, 18 జతల ఎద్దులుండేవి మా గ్రామంలోనే. ఎద్దులు ఉన్నంత వరకు రైతుల యొక్క పరిస్థితి హాయిగా ఉండేది, ఎందుకంటే గ్రామాల్లో నగదు బయటికి వెళ్లేది కాదు. ఈ రోజు ట్రాక్టర్లతో వ్యవసాయం చేయటం మొదలు పెట్టాము. ట్రాక్టర్ రన్న వాళ్ళని శిలాజ ఇంధన వనరులు వాడుకోవాల్సిందే. ఈ శిలాజ ఇంధనాలు వాడాలంటే డీజిల్ కోసం ఖర్చు పెట్టాలి. మొదట్లో నా మా పెద్దలు చెప్పేవారు 1985, 1984, 1975 సంవత్సరాల్లో డీజిల్ ఖర్చు 10 రూపాయలకి లీటర్ దొరికేది, 20 రూపాయలు దొరికేది. ఆ రోజులు పాడికి 100 రూపాయల్లో వచ్చేది. ఈ రోజు పాడిగా ఒక గొర్రు వ్యవసాయం చేయాలంటే 800 రూపాయలు అయింది. గంటకి 1000 రూపాయలు అయిపోతుంది. ఒక క్రెయిన్తో ఒక వర్క్ చేయాలంటే 2006, 2009 సంవత్సరం 850 రూపాయలు ఉండేది. ఈరోజు 1700 రూపాయలు అయింది ఒక గంట క్రెయిన్తో వర్క్ చేయాలంటే. ఎందుకంటే శిలాజ వనరులు తరిగి భవిష్యత్తులో తరిగిపోతూనే ఉంటాయి. డీజిల్ వాడుతుంటే, పిక్కలు వాడుతుంటే, ఇవన్నీ కూడా పట్టణీకరణలో భాగమవుతున్నాయి. మనం ఏ కాడికి కూడా పట్టణీకరణ ఒకప్పుడు అవసరమే, జరగాల్సినంత వరకు జరగాలి, కానీ విపరీతంగా జరగకూడదు. అది జరగకుండా ఉండాలంటే మన పిల్లలకి పాల ప్యాకెట్ల నుంచి పాలు వస్తున్నాయి, ప్యాకెట్ల నుంచి నూనె వస్తుందని చెప్పకూడదు. ఎద్దు మన తాతల వారు ఎద్దు గానుగలు తిప్పి నూనె తయారు చేసేవారు. తన పంట తన సొంత వ్యవసాయ క్షేత్రాల్లో నువ్వులు పండే శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికి కూడా వ్యవసాయ క్షేత్రాల్లో ఎద్దు గానుగ నూనెలు ఉండేవి. గత 5 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి వారి దగ్గర ఎవరు కొనుగోలు చేయట్లేదని ఎద్దు గానుగలు వాడటం ఆపి చేస్తున్నారు. వినియోగదారులారా, ప్రజల్లారా, మనం ఆలోచన చేయాలి. భూమి యొక్క ఉష్ణోగ్రత తగ్గాలి, వేడి తగ్గియాలి. మన పిల్లలకి ఇవ్వాల్సింది మంచి గాలి, మంచి నీరు, పోషకాలు కలిగిన ఆహారం. ఇది ఇవ్వగలిగింది ఒక్క రైతు మాత్రమే. ఆ రైతును మనం ఆరాధించాలి. మనం గుడికి వెళ్ళినట్టు ఇందాక పదే పదే చెప్తున్నాం, గుడికి వెళ్ళినట్లు సంవత్సరానికి పుణ్యక్షేత్రాలు దర్శనం చేస్తారు కొంతమంది. సంవత్సరానికి ఒకసారి అమ్మమ్మగారి ఊర్లకు వెళ్తున్నాం. మీ దూరపు చుట్టాలు ఎవరో ఒకరు వ్యవసాయం చేస్తున్నారు, వారితో డిస్కషన్ చేయాలి. అయ్యా మేము చదువుకుంటున్నాం, వారికి తెలియదు. గ్రామాల్లో ఉండే ప్రజలకి వారు ఏ కాడికి పట్టణాల్లోకి వెళితే కారులో తిరగొచ్చు, మా వాడు జాబ్ చేస్తే 70,000 వస్తాయి, 50,000 వస్తాయి, 30,000 వస్తాయి, 1,50,000 వస్తాయి, 1,50,000 వస్తాయని ఊహలు ఉంటాయి. అవి ఎంతమందికి వస్తాయి? ఈరోజు 100,000 రూపాయలు కావచ్చు, 50,000 కావచ్చు, 2,00,000 కావచ్చు. ఎంత జ్ఞానం ఉంటే మనకు 100,000 రూపాయలు 200,000 రూపాయలు ఏ కంపెనీ వాడు ఓరకనే ఇవ్వడు. మన యొక్క విలువ కంపెనీకి ఎంత ఉపయోగపడితే అంత డబ్బులు ఇస్తాడు.